అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన లేపాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపిణ దేవ, దయ కలిగిన రక్షక, మీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ 19వ తేదీని బట్టి మీకు వందనాలు. రాత్రికాల సమయంలో జరిగిన ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఫైనల్ సెషన్ బట్టి కూడా మీకు వందనాలు. మీరు ఉదయ సాయంకాలం మధ్యాహ్న సమయాలు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు. ఉదయాన్నే మీ సన్నిధిని కోరుకొని వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న నిర్మల్ పోలీస్ సహవాసాన్ని బట్టి కూడా మీకు వందనాలు. వేదాన్ని గ్రంథాన్ని బట్టి, మీరు మాతకి ఇచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నా. మీరు మీ మంచితనం అంతటిని, మీ స్వరూప స్వభావాలను, మీ నామధేయాలను మాకు అర్థం చేయించడానికి ఇష్టపడుతున్నందుకు కూడా మీకు వందనాలు. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సమయాన్ని మీరు మార్చండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అల్పుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం స్టడీ చేస్తున్న అంశం యొక్క పేరు దేవుని భవిష్యత్తు జ్ఞానం, లేదా దేవుడు భవిష్యత్తు జ్ఞాని, ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం మీద మనం ధ్యానం కలిగి ఉన్నాం. గత వారం మనం ద సింప్లిసిటీ ఆఫ్ గాడ్ అన్న అంశాన్ని స్టడీ చేసాం. దేవుని యొక్క సరళత, దేవుని యొక్క సరళత. సో సింప్లిసిటీ ఆఫ్ గాడ్ అన్న కాడ మనం 2వ కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం నుంచి మనం స్టడీ చేస్తూ వచ్చాం. సర్పం తన యుక్తి చేత అవను మోసపరిచినట్లుగానే మనల్ని కూడా మోసం చేసి, 2వ కొరింథీయుల 11:3, సర్పం తన కుయుక్తి చేత హవను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమని భయపడుచున్నాను. కాబట్టి దేవుని యొక్క స్వభావం సరళత అయితే ఆయనలో కాంట్రడిక్షన్స్ లేవు, ఆయనలో విభిన్నత, వైవిధ్యం, ఆయనలో ద్వంద్వ వైఖరి, ఆయనలో మారిపోయే గుణం లేదు, ఒకలాగే ఉంటాడు. ఆయనలో అన్ని కలిసి ఉంటాయి, ప్రేమ రాగాలు, అట్లాగే న్యాయం, పరిశుద్ధత, అన్ని కలిసి ఉంటాయి. దేవుళ్ళో ఒకలాగే ఉంటాయి. కానీ సాతాను మనల్ని లోపడే ఒక రకం మనిషి, బయటికి ఒక రకం మనిషిలాగా మనం తయారు చేస్తాడు. వాడి మాట వింటి మోసం చేస్తాడు. సో తలంపుకి, మాటలకి, చేతలకి వైవిధ్యం ఉంటే, లేకపోతే విరుద్ధం ఉంటే, అది ఎంతమాత్రం ఇంటిగ్రిటీ కాదు, దాన్ని హిపోక్రసీ అంటారు, వేషధారణ. అంతరంగం ఒకలా ఆలోచిస్తుంది, నోరు ఒకలా మాట్లాడుతుంది, క్రియలు మరో రకంగా ఉంటాయి. అది వేషధారణ. దేవుని సరళత దగ్గర ఇవన్నీ ఒకలాగా ఉంటాయి. ఆయన ఏం చెప్పాడో అదే చేస్తాడు, ఆయన మనసులో ఏముందో అదే చెప్తాడు. ఆయన నటించడు, ముఖస్తుతి చేయడు, అబద్ధమాడడు. దట్ ఈస్ గాడ్స్ సింప్లిసిటీ. ఈరోజు మనం స్టడీ చేస్తున్న అంశం ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం. అంటే ఫోర్ టెల్లింగ్ కాదు, ఫోర్త్ టెల్లింగ్ కూడా కాదు. అంటే భవిష్యత్తుని చెప్పడం, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పడం. అది కర్ణపు సాక్షులు చెప్తాయి అని బైబిల్ కూడా మాట్లాడుతుంది. దాన్ని కాలజ్ఞానం, భవిష్యత్తు చెప్తారు అన్న విషయాలు మనం వింటూనే ఉన్నాం. దేవుడు భవిష్యత్తు చెప్పడం కాదు ఈ అంశం. దేవుడు భవిష్యత్తు చెప్పడా అంటే చెప్తాడు, కానీ భవిష్యత్తు చెప్పడానికి ట్రై చేస్తున్న ఈ కర్ణ పిశాచులు కానీ, లాస్ట్ టైం ప్రపంచ వరల్డ్ కప్ అప్పుడు స్టార్ ఫిష్ కూడా భవిష్యత్తు చెప్తుంది. ఏ మ్యాచ్ గెలుస్తుందో స్టార్ ఫిష్ చెప్పగలుగుతుంది. దాన్ని బెట్టింగ్ జరుగుతున్నాయి, ఆ మాటలు విన్నాం. దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం ఎలాంటిదో, ఆయన భవిష్యత్తును ఎట్లాగ చెప్తున్నాడు, దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం స్టడీ చేయబోతున్నాం. గతంలో మనం ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ స్టడీ చేసాం, దేవుని యొక్క జ్ఞానం. దాన్ని ఏమన్నామంటే ఓమ్నిసియన్స్ అన్నా. ఓమ్నిసియన్స్ అంటే దేవుడు సర్వజ్ఞాని. గాడ్స్ నేచర్ లో ఓమ్నిసియన్స్ అన్న నేచర్ ని మనం స్టడీ చేసాం. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, అందులో దేవుడికి తెలియనివి లేవు, దేవుడు అర్థం చేసుకోలేనివి లేవు. దేవుడు తన జ్ఞానం చేతనే సృష్టిని చేశాడు, మనసుని చేశాడు. దేవుడు తన జ్ఞానం చేతనే చేశాడు. సో క్రియేషన్ ని, యూనివర్స్ అన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎంత గొప్ప జ్ఞానవంతుడు, ఎంత గొప్ప జ్ఞానవంతుడు. నక్షత్రాలను ఆయనే నియమించాడు, వాటికి పేర్లు పెట్టాడు. ఈ అద్భుతమైన విశ్వం దేవుని యొక్క జ్ఞానానికి ప్రతీక. అట్లాగే దేవదూతను చూసినప్పుడు శరాఫులు, కెరూబులు, మహాదూతలు, బలాఢ్యులు, కొట్ల కొలది దూతలు చూసినప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అట్లాగే సృష్టిని చూసినప్పుడు, సృష్టిని అంటే ప్రకృతిని చూసినప్పుడు, పక్షులను చూసినప్పుడు, చేపలను చూసినప్పుడు, జంతువును చూసినప్పుడు దేవుడి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అట్లాగే మనుషులను చేయటం. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం స్టడీ చేస్తూ వచ్చాం. అది గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్. ఈరోజు మనం దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుడు సర్వజ్ఞాని అన్న అంశాన్ని కాదు, కానీ దేవుడు భవిష్యత్తు జ్ఞాని, ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బైబిల్లో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు నోట్స్ కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. చదివిన వాక్య భాగం అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు చదివాం. అక్కడ మనకు అర్థమవుతుంది జరిగిన సిలువ కార్యం, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ కార్యం ఎట్లా జరిగిందట. దేవుడు నిశ్చయించిన సంకల్పం అది దేవుని సంకల్పం. రెండు, ఆయన భవిష్యత్తు జ్ఞానం అది దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం. సంకల్పం దేవుని యొక్క జ్ఞానం. దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో డిటర్మైన్డ్ కౌన్సిల్ అండ్ ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని నిశ్చయించిన సంకల్పం భవిష్యత్తు జ్ఞానం. ఏం చేసింది దేవుని భవిష్యత్తు జ్ఞానం? చాలాసార్లు భవిష్యత్తు తెలిస్తే బాగుంటుందని చాలా ఆశపడతారు. తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే ఏమవుతుంది? ఎప్పుడు చచ్చిపోతారో తెలిసిందనుకోండి ఏమవుతుంది? రేపు పెళ్ళి అయిన తర్వాత భర్త ఎప్పుడు చచ్చిపోతాడు, మనం చచ్చిపోతే ఎప్పుడు చచ్చిపోతాడు తెలిస్తే అది చాలా భయంకరంగా ఉంటుంది. కొన్ని క్రిటికల్ కేసులో డాక్టర్స్ ఇక 3 నెలలు 6 నెలలు అని డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఆ 3 నెలలు 6 నెలలు ఎట్లా గడుస్తుంది? ఈ కపుల్స్ లో హస్బెండ్ కాని వైఫ్ కాని చనిపోతారు అన్న విషయం తెలిస్తే, లేదా చాలా త్వరగా వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూ వస్తుందని తెలిస్తే, పిల్లల్లో వాళ్ళకి ఏదో జరుగుతుందని తెలిస్తే, మేబీ పాజిటివ్ థింగ్సే కాదు కదా, నెగిటివ్స్ కూడా జరుగుతాయి కదా. అయితే మనం ఆశపడతాం, దాన్ని చాలా మంది ఆశపడతారు. అందుకే ఆ సూది చెప్పే వాళ్ళ దగ్గరికి, ఫోర్త్ టెల్లింగ్ వాళ్ళ దగ్గర కూడా వెళ్తూ ఉంటారు. అట్లాంటిది కాదు దేవుడు భవిష్యత్తు జ్ఞానం. దేవుడు భవిష్యత్తు జ్ఞానం, దేవుడికి తెలియంది ఏదీ లేదు. ఆయనకి భూతకాలం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు. ఆయన జ్ఞానానికి మరుగై ఉన్నదేది కూడా జరగదు. కాబట్టి ఇక్కడ దేవుడి జ్ఞానం, భవిష్యత్తు జ్ఞానాన్ని ఎట్లాంటిదో మనకు అర్థమైతే నిజంగా మనం ఆత్మీయంగా బలపడతాం, మనకెంతో పురుకొల్పుగా ఉంటుంది మాట. కాబట్టి అపొస్తల కార్యాల గ్రంథ 2:23 ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దానికి ప్రారంభం మాట దేవుణ్ణి నిశ్చయించిన సంకల్పం ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి అని అనిపడింది. అంటే అర్థం ఏంటి? ఒక ఆయన ఇలాగన్నాడు, 3 మేకలు పీక్కోలేనాడు మీకేం చేస్తాడు. ఆయన అన్నాడు ప్రారంభం నుంచి, అది అందరిలో ఉన్న మాట దగ్గర ఇతర విశ్వాసాల్లో ఉన్న వారికి వచ్చే డౌట్ అదేంటి, దేవుడైతే చంపాలి కదా, చచ్చిపోవడం ఏంటి? అందుకే హైందవ దేవుళ్ళు అందరూ ఎలా కనబడతారంటే, ప్రతి దేవుడి చేతిలో ఖడ్గం ఉంటుంది, ఆయుధం ఉంటుంది. ఆయుధాలు లేని దేవుడు ఎవరు కూడా హైందవ దేవుళ్ళలో కనబడరు. అంటే చంపుతాం అలాగని చెప్పి ఒక ఆయుధం కాదు, ఎన్ని చేతులు ఉంటే అన్ని చేతుల్లో అన్ని రకాల ఆయుధాలు చంపుతాం. దానికి రకరకాల విషయాలు చెప్తారు. కానీ వేరే యేసుక్రీస్తు ప్రభు చేతుల ఆయుధం కాదు, ఆయన దేహానికి ముళ్ళ కిరీటం, ఆయన దేహానికి సిలువ, ఆయన దేహానికి మ్రేకులు. ఆయన చంపడానికి బదులు, అనుకుంటున్నట్టుగా హీరో అంటే చంపాలి అన్నదానికి బదులు, యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని తప్పించుకోలేకపోయాడా? దేవుడు యేసుక్రీస్తు ప్రభుని మరణం నుంచి తప్పించలేకపోయాడా? సిలువ మీద ఉన్న దొంగల్లో ఒక దొంగ ప్రశ్నించినట్లుగా, నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు. 4 సువార్త చదువుతా ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ ఒక్క అద్భుతాన్ని తన అవసరాలు తీర్చుకోవడం కొరకు చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ దేవుడు ఆయనకి ఇచ్చిన శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని, డబ్బు సంపాదించడానికో, పేరు సంపాదించడానికో, సుఖపడడానికో, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికో నెవ్వర్ వాడుకోలేదు. ఎట్లా అర్థం చేసుకోవాలి? అద్భుతాలు, వింతలు, విడ్డూరాలు అవన్నీ చేస్తే దేవుడు ఎంటైటిల్ ఇస్తారు. కానీ బైబిల్ దేవుడు ఎలా కనబడతాడంటే, ఆయన భవిష్యత్ జ్ఞానం ఎలా కనబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపటం. అది కానీ 3:15 ఆయన వాగ్దానం చేశాడు, స్త్రీ సంతానం సర్ప సంతానానికి వైరం. స్త్రీ సంతానం సర్ప సంతానం తెలుసు, శత్రు ఏం చేస్తాడట, మడి మీద కొడతాడు, చంపుతాడు. అది వాడు స్వభావం. ఆది నుండి వాడు నరహంతకుడు, బతికించడం కాదు చంపటం. నేను బలంగా చెప్తున్నాను, బైబిల్ స్టడీస్ లో మనం కూడా మాట్లాడగలుగుతున్నాం. శత్రువు అద్భుతాలు చేస్తాడు, డబ్బులు ఇస్తాడు, గెలిపిస్తాడు, విక్టరీ ఇస్తాడు. వాడేం అద్భుతాలు చేయకుండా జనాన్ని వాడి వైపు తిప్పుకోవట్లా, అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. వాడు ఏం చేయడండి అనుకోవడానికి లేదు, బైబిల్ అలా చెప్పట్లా, వాడు చేస్తాడు. మరి అద్భుతాలు చేస్తే దేవుడైపోతాడా? కాడు. వాడు చేసే అద్భుతాలు మేలుకొలక కాదు, పాడు చేయడం కోసం, నరకాన్ని తీసుకెళ్లడం కోసం, నాశనం చేయడం కోసం. కాదు, వాడు అద్భుతాలు చేశాడు కాబట్టి దేవుడు అందావా? లేదు. వాడు మభ్య పెడుతున్నాడు, మోసం చేస్తున్నాడు, హాని చేస్తున్నాడు, నష్టపరుస్తున్నాడు. దశలోనిక 2:9 నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధాలైన సూచక్రియలతోనూ మహత్కార్యాలతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. కాబట్టి ఇక్కడ రాయబడ్డ మాటలు నానా విధాలైన సూచక్రియలు, మహత్కార్యాలు, బలం, ఏమీ చేయుడు అని కాదు. దేవుడు వాడికి ఆ కృపావరాలు ఇచ్చాడు, ఆ కెరూబును జ్ఞానవంతుడిగా, బలవంతుడిగా చేశాడు. వాడితో పాటు వాడి దూతలు కూడా భూమి మీదకి వచ్చున్నారు. కాబట్టి ఏదైనా మేలు జరిగితే ఏదైనా లాభం వస్తే చూడండి, ఎందుకు అంతగా భక్తి చేస్తున్నారు అంటే డబ్బులు వస్తాయి, ఆరోగ్యంగా ఉంటాం, డబ్బులు వస్తాయి, కలిసి వస్తుంది, లాభాలు వస్తాయి, పైకి వస్తాం, దానికి ఎవరిని మొక్కమన్నా మొక్కుతాం. కానీ ప్రశ్న, అది దాని రిజల్ట్ ఏంటి, ఎండ్ ఏంటి? నా బైబిల్ అంటుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, దాన్ని ఆశిస్తే నష్టపోతారు, ఉరిలో పడతారు. మరి డబ్బులు ఇచ్చేది ఎవరు? నేనంటాను దెయ్యం అంటాను డబ్బులు ఇచ్చేది. బైబిల్ గ్రంథం అంటుంది, యాకోబు పత్రిక 3:17 చదువులు, లోక జ్ఞానం, వెర్రి జ్ఞానం, దెయ్యాల జ్ఞానం, పెద్ద చదువులు చదువుతున్నారు, ఇది ఎవరిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు అని నేను అనలేను. సరే, మళ్ళా మీరు డైజెస్ట్ చేసుకోవడం కష్టమవుతుంది. నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఏదైతే లోకంలో దేవుడు అంటే ఎలా ఉండాలి అని మనం మాట్లాడుతున్నామో అలా యేసుక్రీస్తు ప్రభు కనిపించలా. ఆయన ఆయుధం పట్టుకొని చంపడానికి రాలా. ఆయన తన మరణం చేత మరణానికి లోపడ్డ వారిని, ఎబ్రీ పత్రిక 2:14 జీవిత కాలం అంతా మరణ భయానికి లోపడ్డ వారిని విడిపించడానికి, మరణం యొక్క బలం గలవాడిని మరణంతో నశింపు చేయడానికి ఆయన మరణాన్ని స్వీకరించాడు. దీన్ని ఎట్లాగా పేదరు ఈ యూదా సమాజానికి పరిచయం చేస్తున్నాడంటే, మన మూల వాక్యం అపొస్తలుల కార్యాల గ్రంథం 2:23. మీరు యేసుక్రీస్తు ప్రభుని చంపేశారు అని మీరు అనుకుంటున్నారు. సాతాను కూడా యేసుక్రీస్తు ప్రభుని చంపేశాను అని వాడు అనుకుంటున్నాడు. అర్థం కావాల్సింది ఏంటంటే, ఇదేదో మీరు చంపితే ఆయన చనిపోవడం కాదు. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి అప్పగింపబడిన ఈయన పేతురు యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవడానికి వస్తే ఆవేశంతో సైనికుని యొక్క తల నరుకుదాం అనుకున్నాడు, చెవి నరికాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, నేను చేతకాను అనుకుంటున్నావా? నేను అడిగితే పరలోక సహాయం, పరలోక సైన్య సమూహం యొక్క సహాయం నాకు రాదు అనుకుంటున్నావా? 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మందిని ఆయన నాకు పంపగలడు. ఘోరమైన ఏమంటారు, భీకరమైన యుద్ధాన్ని నేను సృష్టించగలను. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గాడ్స్ నేచర్. యుద్ధం చేయటం, నాశనం చేయటం, అంతం చేయటం, పోరాటం చేయటం, అది దేవుడు జ్ఞానంగా చూడలేం. అది శత్రువు జ్ఞానంగా చూస్తున్నాం. అది శత్రువు జ్ఞానంగా చూస్తున్నా వాడు హంతకుడు. చంపడం వాడు మాత్రమే వాడి పని, బతికించడం వాడి పని కాదు. ఏంటి నరకానికి పరలోకానికి తేడా? ఈ జనరేషన్ ఎట్లా ఉన్నారంటే, పరలోకంలో ఏముండదు, నరకంలో అన్నీ ఉంటాయి. కాబట్టి నాకు పరలోకం వద్దు, నరకమే కావాలి. పరలోకంలో ఏమి ఉండవు, నరకములు అన్నీ ఉంటాయని ఎవరు చెప్పారు? పరలోకం ప్రశాంతంగా మౌనంగా ఉంటుంది, నరకం అయితే అరుపులు, కేకలు, పెడబొబ్బులు, పండ్లు కొరుక్కోవడం, గుండెలు బాదుకోవడం, చెంపలు పెరుక్కోవడం ఉంటుంది. కాబట్టి అక్కడ డీజే ఉంటుంది. అది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. నిజంగా ఎంత పెద్ద మోసం. అండ్ వాడు చేసే కార్యాల యొక్క ముగింపు నరకం, నాశనం, అంతం. యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాలు, దేవుడు చేసిన కార్యాల యొక్క ముగింపు జీవం. దాన్ని తిమోతి 2 ఇట్లా రాశాడు. పౌలు తిమోతికి రాస్తూ 2 తిమోతి 1:10 అందులో 10 క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది, తన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను, సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. ఆయన మరణంతో మరణాన్ని రద్దు చేశాడు, మింగేశాడు. మరణం యొక్క బలాన్ని ఆయన తీసేశాడు. మరణం యొక్క బలం గలవాడిని నాశనం చేశాడు. మరణ భయంతో ఉన్నవారిని విడిపించాడు. కాబట్టి దేవుడికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావాలి, ఆయన సిలువలో మరణించాలి అన్నది తెలుసా? అవును, దట్ ఈస్ పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క భవిష్యత్తును అనుసరించి ఆయన లోకానికి వచ్చి మరణించాడు. కాబట్టి ఇదేదో భవిష్యత్తులో ఫలానా మ్యాచ్ లో ఫలానా ఇండియా టీం గెలుస్తుంది, ఆస్ట్రేలియా టీం గెలుస్తుంది అని చెప్పడం కాదు. భవిష్యత్తులో ఇదేదో భూకంపం వస్తుంది అని చెప్పడం కాదు. రీసెంట్ గా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి మెండ తుఫాన్ వచ్చినప్పుడు ముందుగానే గవర్నమెంట్ అలర్ట్ చేయగలిగింది, కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగారు. అంటే అర్థం ఏంటంటే తుఫాన్ వస్తుంది, మేము దాన్ని ఏమి ఆపడం మా వల్ల కాదు, మేమేం చేయగలుగుతాం, వేటకి వెళ్లకుండా వేటగాళ్ళను జాలర్ను ఆపగలుగుతాం. మన ఉన్న లిమిటేషన్స్ తెలిసి మనకంతా తెలియదు, భవిష్యత్తులో రాబోయే విషయాలు తెలియవు. రీసెంట్ గా వాతావరణంలో జరుగుతున్న మార్పుని అనలైజ్ చేసి వాయుగుండం ఏర్పడింది, అది ఈ డైరెక్షన్ లో వెళ్తాది అని చెప్పగలుగుతున్నారు. దానివల్ల ఏం సాధించగలుగుతున్నాం? పంటలు నష్టపోకుండా ఏమైనా కాపాడగలవా? ప్రాణ నష్టం లేకుండా కొంతవరకు జనాన్ని అలర్ట్ చేస్తున్నారు అన్న మాట బాగుంది. దేవుని భవిష్యత్ జ్ఞానం అంత లిమిటెడ్ కాదు. అది ఇప్పుడు గతంలో ఒక నానుడు ఉండేది, వర్షం వస్తుంది అని వాతావరణ శాఖ చెప్తే బలంగా మనం నమ్మాల్సింది ఏంటంటే వర్షం రాదు, రాదు అని చెప్తే బలంగా నమ్మాల్సింది ఏంటంటే వస్తుంది. ఇప్పుడు కొంచెం ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతున్నారు. దేవుని భవిష్యత్ జ్ఞానం అలాంటిది కాదు. దేవుని భవిష్యత్ జ్ఞానం మనం ఎట్లా చేస్తున్నామంటే విమోచన కార్యం, మేలు చేసేది దేవుడిని భవిష్యత్ జ్ఞానం. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం దగ్గర చూడగలుగుతున్నాం. ఈ అంశంలో ఇంకా ఎలాంటి విషయాలు మనం ప్రభు స్తుతించడానికి ఆరాధించడానికి మన ఆరాధనకు సహాయకరంగా ఈ అంశం ఫోర్ నాలెడ్జ్ అన్నది చాలా అవసరం అర్థం చేసుకోవాలి. అందులో మొదటి రోమీలకు రాసిన పత్రిక 8:29-30 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందు ఎరిగను. జ్యేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభు, తర్వాత మాట దేవుడెవరిని ముందు ఎరిగను. ముందు ఎరిగను అంటే ముందుగా ఎరిగను. God for new people. దేవుడు ముందుగా ఎరిగాడు. దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారులతో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ముందుగా ఇక్కడ ఆ ముందుగా అన్న మాట మీద మనసు పెట్టండి. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించాను, వారిని పిలిచాను, వారినే పిలిచాడు. ఎవరిని పిలిచానో వారి నీతిమంతులుగా తీర్చాను, ఎవరి నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం మనుషుల్ని ఎరిగింది. ఇది నేను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసే మాట. ఏమి చేసినా మనిషి కొరకే, ఏమి చేసినా మనిషి కోసం, రెండు ఏమి చేసినా తన మహిమ కోసం దేవుడు చేసుకున్నాడు. అది కన్నా మధురజ్యం ఏం చెప్తుందంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జలరాశులు, భూగోళం ఇవన్నీ మాట్లాడుతూ మధురాధ్యాయంలోనే చివరి మూడు ఇలా కనబడుతుంది. వాటన్నిటినీ మానవుని పాదాల కింద ఉంచాడు, వాటన్నిటినీ పైన మానవుణ్ణి ఏలికగా పాలకుడిగా నియమించాడు, ఆశీర్వదించి వాటన్నిటిని మనసుకి ఇచ్చేశాడు. ఎవరు గొప్ప? సృష్ట మనిష? మనిషే. 8వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు, అబ్బా ఏందయ్యా నువ్వు, నీ ఆకాశాన్ని చూస్తే, నువ్వు చేసిన సూర్యచంద్ర నక్షత్రాన్ని చూస్తే ఎంత గొప్పగా ఉన్నాయి, అంత గొప్ప సృష్టిలో ఇంత గొప్ప దేవుడైన నువ్వు నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటి వాడు, అసలుకి నీ గొప్పతనం ఎంత గొప్పది, ఈ మనిషి ఎంత చిన్నోడు, నువ్వేంటి ఆ మనిషి కోసం పరలోకం నుంచి భూలోకానికి రావడం ఏంటి, ప్రాణం ఇవ్వడం ఏంటి, నువ్వేంటి ఈ మనిషి కోసం పరలోకాన్ని సిద్ధం చేయడం ఏంటి, ఈ మనిషి పాపం చేస్తే నువ్వు నొచ్చుకోవడం ఏంటి, ఈ మనిషి మంచిగా భక్తిగా ఉంటే నువ్వు సంతోషపడడం ఏంటి, ఏం నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా 8వ కీర్తనలో కీర్తనకాడు మాట్లాడతాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి? దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో మనుషులే ఉన్నారు. దేవుడు ఎవరిని ముందుగా ఎరుగను, వారిని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యంలోకి రావాలి, తన కుమారునితో స్వారూప్యం కలవారవ్వాలి. నాకు ఇష్టడైన కుమారుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు లాగే ఉండాలి, నాకు నచ్చేటట్లుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఆ మాటలు రాయబడుతున్నాయి. అలా లేరు, యేసుక్రీస్తు ప్రభుని పంపించి చూపించి చెప్పించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, యేసుక్రీస్తు ప్రభు నేనే మార్గం. పౌలు అంటాడు, క్రీస్తు స్వారూపి మీ అందు ఏర్పడాలి. ఇక్కడ రాసిన రోమా సంఘంతో రోమిలకు రాసిన పత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారులతో స్వారూప్యం గలవారగటకు వారి ముందుగా నిర్ణయించాను. దే మస్ట్ బి ఫాలో జీసస్, లేకపోతే ఆయన స్వరూపంలో ఉండాలి, ఇమేజ్ ఆఫ్ జీసస్ వాళ్ళు ఉండాలి. ఆయన చూపించిన విధేయత, ఆయన చూపించిన ఆరాధన తండ్రి పట్ల, ఆయన చూపించిన ప్రేమ, కనికరం, జాలి, దయ, క్షమ, ఇవ్వటం, త్యాగం, అలాగే ఉండాలి అందరూ, అలాగే ఉండాలి అందరూ. నేను అనుకుంటాను పరలోకంలో అందరూ యేసుక్రీస్తు ప్రభుని పోలిన వారే ఉంటారు, సాతాన్ని పోలిన వారు ఎవరు ఉండరు. అందుకే పరలోకం నీతి కలిగిన రాజ్యం. పరలోకంలో సాతాను ఉండడం, పరలోకంలో పాపం ఉండదు, పరలోకంలో అసూయ ద్వేషాలు అవి ఉండవు, అసహ్యమైనది ఏది ప్రవేశించదు. నా ప్రశ్న ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, మనం యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి రావాలి అని దేవుడు అనుకున్నాడు. ఆ స్వారూప్యంలోకి రావడానికి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభుని పంపించాడు, చదువు, యేసుక్రీస్తు ప్రభుని పాలో కవు పంపుంది వెంబడించు అంటున్నాడు. ఇది ఆయన ఫోర్ నాలెడ్జ్. దేవుడు మనుషుల్ని ఎరిగాడు. దేవుడు భవిష్యత్తులో ఏదో జరుగుతుంది అని చెప్పడానికి ఇష్టపడతలా. భవిష్యత్తులో మనుషులందరూ పరలోకానికి రావాలి, విమోచన కార్యంలోకి రావాలి, ఈ శాపం నుంచి విమోచించబడాలి. పోగొట్టుకున్న ఆ సహవాసం, తండ్రితో మానవుడుకున్న సహవాసంలో తిరిగి మనుషులు సంతోషించాలి, దేవుడు కూడా వారిని బట్టి ఆనందించాలి. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో మనుషుల విమోచన కార్యం, రక్షకుని విమోచన కార్యం ఉంది. రెండు, దేవుని భవిష్యత్ జ్ఞానంలో మనుషులు రక్షించబడి క్రీస్తు ప్రభు స్వరూపంలోకి వచ్చి వారు మహిమను పొందాలి అన్నది ఉంది. దేవుని భవిష్యత్ జ్ఞానంలో దీన్నే చూస్తున్నాం. మొదటి పేతురు పత్రిక 1:2 యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడ్డ వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకీయ, ఆసియా, బిథునియ అను దేశముల యందు చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయనది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? దేవుని తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆత్మ వలన పరిశుద్ధత పొంది యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఏర్పరచబడ్డ మనుషులు దేవుని భవిష్యత్తు జ్ఞానం, దేవుని భవిష్యత్తు జ్ఞానం. కాబట్టి దేవుడు భవిష్యత్తులో కోట్ల రూపాయలు, పెద్ద పెద్ద ఇల్లులు, నేము ఫేము చాలాసార్లు అనిపిస్తుంది. ఎంత త్వరగా స్టార్ అయిపోతారా, ఎంత త్వరగా పాపులరిటీకి వచ్చేస్తారా, ఎంత త్వరగా పాన్ ఇండియా అయిపోతారా, ఎవరు భవిష్యత్తులు ఏమవుతారు ఎవరికి తెలుసు, ఏమో అవడం అంటే అర్థం ఏంటి? పేరు సంపాదించడమా, డబ్బు సంపాదించడమా? దేవుడు భవిష్యత్తు జ్ఞానం అది కాదు. నా పాయింట్ అది, లోకం భవిష్యత్తు జ్ఞానం, భవిష్యత్తు అనగానే చిన్న బిజినెస్ పెట్టి భవిష్యత్తులో పెద్ద బిజినెస్ అయిపోయి బాగా డబ్బులు సంపాదిస్తానా లేదా? ఈ పిల్లోడు రేపు పెద్ద అయిన తర్వాత ఎంత పేరు సంపాదిస్తాడు? అది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న భవిష్యత్తు జ్ఞానం. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న దేవుని భవిష్యత్తు జ్ఞానం ఏంటంటే ఆల్రెడీ పోగొట్టుకున్నారు మహిమను, ఇప్పుడు నానా బాధలు పడుతున్నారు, బతుకు బండిని ఎరవటానికి కష్టమైపోయిన డొంగిపోతుంది, ముడుగులు అరిగిపోతున్నాయి. దీనికి రిడెంప్షన్ ప్లాన్, విమోచన. అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత ప్రేమ కలిగిన దేవుడు. దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుని పంపించి, యేసుక్రీస్తు ప్రభుని మోడల్గా చూపించి, యేసుక్రీస్తు ప్రభు మాటలు గ్రంథస్థం చేయించి, ఆయన స్వరూపంలోకి మారి తిరిగి ఆయన సిద్ధపరుస్తూ ఉన్న ఆ నివాస పురాలు, వాటిని మ్యాన్సన్స్ అన్నారు, అంతఃపురాలు దేవుని యొక్క పట్టణంలో మనుషులు ఉండాలి. అది దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానముగా గ్రంథంలో చూడగలుగుతా ఉన్నా. కాబట్టి ఇప్పుడులారా దేవునికి భవిష్యత్తు తెలుసా? తెలుసు. దేవుని భవిష్యత్తులో ప్రాముఖ్యంగా మనుషులు ఉన్నారు, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. విమోచన కార్యం ఉంది, రక్షణ కార్యం ఉంది. యెషయా గ్రంథం 46:9 అని చదివితే చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునేది. దేవుడని నేనే, మరి ఏ దేవుడని లేడు, నేనే దేవుడను, నన్ను పోలిన వాడెవడను లేడు. నా ఆలోచన నిలిచిననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదిననియు చెప్పుకొనుచు, అది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే, ఇంకా జరిగిన వాటిని తెలియజేయుచున్నాను. అందుకే బైబిల్ గ్రంథాన్ని ప్రవచన గ్రంథం అంటాం. దేవుడు మాటలు దేవుడు చెప్పాడు. దేవుడి మాటలు దేవుడు చెప్పిన విషయాలు ఏమున్నాయంటే భవిష్యత్తు ఉంది, జరగబోయే విషయాలు, కలగబోయే విషయాలు ఉన్నాయి. దేవుడికి భవిష్యత్తు తెలుసు. దేవుడికి తెలియకుండా ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు. నేను పుట్టడం దేవుడికి తెలుసు. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించను. ఏ తరంలో పుట్టాలో అది దేవుని ఏర్పాటు, ఏ ప్రాంతంలో పుట్టాలో దేవుని ఏర్పాటు, ఎంతకాలం ఈ భూమి మీద కొనసాగాలో దేవుని ఏర్పాటు. దేవుని చిత్తం ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్కరు తన కుమారునితో స్వారూప్యం గలవారుగా ఉండాలి. భూమి మీద సాతాను యేసుక్రీస్తు ప్రభుని అరణ్యంలో శోధించాడా? శోధించాడు. ఎన్ని రకాలుగా ట్రై చేశాడు పడగొడదామని? అధికారం, డబ్బు, పేరు, ఘనత అన్ని ఎర్రగా వేసాడంటే వేసాడు. అట్లాగే మన జీవితంలో కూడా, అలాగే మన జీవితంలో జరుగుతుంది. దేవుడు సాతాను నా జోలికి రాకుండా కాపాడొచ్చుగా, కాపాడు కాపాడు, నిన్ను సిద్ధం చేస్తాడు. వాడు అటాక్ చేస్తా ఉంటే నువ్వు ఒక విక్టోరియస్ లైఫ్ లేదా ఒక వారియర్ లైఫ్, సోల్జర్ లైఫ్ నువ్వు జీవించాలి, ఎదిరించాలి, గద్దించాలి, పోరాడాలి, రాజీ పడకూడదు. ఇక మల్లయోధుల్లాగా వాడితో తలపడ్డానికి ఆత్మీయ మల్లయోధుల్లా సిద్ధపరుస్తాడు. అంటే నీ జోలికి రాకుండా కాపాడుదని కాదు. చాలాసార్లు ప్రారంభ దినాల్లో కొంత కాపుదల, కొంతకాలం ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఇప్పుడు ఎదుర్కొనాలి అని అలాగని చెప్పి సాతాను మా జోలికి రాకుండా దేవుడు కాపాడుతాడు అనుకోవద్దు. భూమి మీద ఉంచిందే మనల్ని బలపరచడం కొరకు, బలపరచడం కొరకు. కాబట్టి చదివిన వాక్యాలు ఏం చెప్తున్నాయంటే దేవుడికి భవిష్యత్తు తెలుసు. అయితే ఆ భవిష్యత్తులో మనుషులు ఉన్నారు. ఆ భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభు విమోచన కార్యం ఉంది. ఆ భవిష్యత్తులో పరలోకం ఉంది, పరలోకం ఉంది. యేసుక్రీస్తు ప్రభు యుగాంతం కోసం చెప్పాడా? చెప్పాడు, చెప్పాడు. ఆయన రాకడ ఎప్పుడో చెప్పాడు. ఆయన రాకడ ఎలా ఉంటుందో చెప్పాడు. ఎందుకు ఆయన రాకడ? ఆ రాకడ కోసం మాట్లాడకుండా రేపు భవిష్యత్తులో ఎంత పెద్దోడు అయిపోతో, ఎంత పేరు సంపాదిస్తో, ఎంత డబ్బు సంపాదిస్తో అవి చెప్పొచ్చుగా. అవి చెప్పడు సాతాను ట్రాప్ది, అవి చెప్పడు. పరలోకం వెళ్ళటమే గురిగా మనం, అందుకే నిరీక్షణ కలిగిన ప్రజలు. వి హావ్ బ్లెస్డ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. ఏంటి మన నిరీక్షణ? దేనికోసం మన ఎదురు చూపు? రేపు నా భవిష్యత్తు బాగుంటుంది, నాకు మంచి రోజులు వస్తాయి, నా తర్వాత మారుతుంది. అదే అది కాదు మన మన నిరీక్షణ. నా ప్రభువును కలుసుకోబోతున్నాను, నేను పరలోకానికి వెళ్ళబోతున్నాను, నా ప్రభువు రాబోతున్నాడు. అది మన నిరీక్షణ, అది మన నిరీక్షణ. కానీ భవిష్యత్తు అంటే మీకేం కానీ మీకేం అర్థం అవుతుందో నాకు తెలియదు. కానీ దయచేసి కొంచెం బైబిల్లో ఉన్న విషయాలు అర్థమైతే మనం ఆశాభావంతో జీవించడం అంటే ఏ ఆశాభావం, ఏ ఆశాభావం? రేపటి దినం గూర్చి చింతించొద్దు అని అంటాడు ఆయన. రేపటి దినం కొరకు చింతించొద్దు అంటాడు ఆయన. పేతురు రెండో పత్రికలో ఒక సన్నివేశం రాయబడింది. పేతురు రెండో పత్రిక మొదటి అధ్యాయంలో ఇలా మాట్లాడతాడు. మొదటి అధ్యాయం నాలుగో వచనం ఐదో వచనం ఆరో వచనంలో మాట్లాడుతున్నాడు. ఆ మహిమా గుణాతిశయాలను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు అనుగ్రహించాడు. వాగ్దానం అంటే అర్థమేంటి? నీవు డబ్బులు ఇస్తాను, నేను బయట తీసుకొస్తానదా ఏమో అట్లాంటి వాగ్దానాలు వెతుక్కుంటా ఉన్నారు. ఎక్కడో పాత నిబంధనలో వాటిని ఎత్తుకు తెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడేమంటాడు? వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. వాటి ద్వారా మనమే సంపాదించాలి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానాల మూలంగా తప్పించుకొని, నేను విడువను, ఎడబాయను, నేను నీ తోడుగా ఉన్నాను, దేనికి వాగ్దానాలు? నీ ఇష్టం, ఇష్టం వచ్చినట్టు తిరుగు అని చెప్పడానిక ఆహా, ఆయన ఉన్నాడు, విడువడు, ఎడబాయుడు, చూస్తున్నాడు అన్నది నీకు అర్థమైతే మనం ధైర్యంగా భరోసా కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సాతానుతో పోరాడతాం, పడిపోం, మోసపోం, ట్రాప్లోకి వెళ్ళాం. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానాల మూలంగా తప్పించుకుని దేవ స్వభావనందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభుల మారణం కొరకు ఈ వాగ్దానాలు, ఈ వాగ్దానాలు ముందుగా ఆయన చెప్పేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం బైబిల్ స్టడీ చేస్తున్నాం కదా, ధన్యతలు నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు. హింసల అవును, ఆకలి దప్పులు గలవారు ధన్యుడు, వారు తృప్తిపరచబడతారు. నీతి నిమిషం హింసింపబడేవారు ధన్యుడు, పరలోక రాజ్యం వారిది. ఇదేంది ధన్యత అయ్యా అని అడిగితే అవును, భూమి మీద ఇట్లానే ఉంటది, వాడు ఇలాగే చేస్తాడు, కష్టంగా ఉంటది. మనం యోగ గ్రంథ 7వ అధ్యాయం చదివాం కదా, నరుల కాలం, యుద్ధకాలం, యుద్ధకాలం. కాబట్టి వీఆర్ ఇన్ ద స్పిరిచువల్ వార్ఫేర్, వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, వి హావ్ మైటీ ఎనిమీ, వి హావ్ ఫైట్ విత్ మైటీ ఎనిమీ. గొప్పడు, గొప్పవాడు, బలార్జుడైన వాడితో తలపడాలి. ఎట్లా తలపడేది? ఇదో వాగ్దానం, జయిస్తే ఆయనతో పాటు వెళ్తాం, సహిస్తే ఆయనతో పాటు వెళ్తాం. అది మనకున్న వాగ్దానాలు. నేను జయించిన ప్రకారంగా జయించేవాడు నాతో కూడా నా తండ్రి సింహాసనం ముందు కూర్చునిస్తాను అన్నాడు ప్రకటన 3:20. కాబట్టి ప్రియులారా, కిందకు వచ్చేసరికి ఒక మాటలు రాస్తున్నాడు చూడండి. కింద ఒక మంచి మాట ఉంటారు, ఎక్కడది, 13వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం చెప్పేశాడు, ముందుగానే చెప్పేశాడు. ఏసయ్య ఏం చెప్పాడు? నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిందని ఎరిగి. ఏమన్నాడు? నువ్వు త్వరగా వస్తావు అన్నాడట. మొత్తానికి పేతురికి అర్థమైపోయింది నేను వెళ్ళాలని. ఇప్పుడు పేతురు గారు గట్టిగా ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, సంగమా మీరంతా కలిసి నా కోసం ప్రార్థన చేయండి, నేను ఉండాలి, నేను బతకాలి, ఎక్కువ కాలం బతకాలి, అబ్బే అదేం లేదు ఇక్కడ. మరి ఏం చేస్తున్నాడు? 14, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయం అని ఎంచుకొని ఉన్నాను. ఏమర్థమైంది పేతురికి? నేను వెళ్తున్నాను, ధన్యుణ్ణి, మీరు సిద్ధపడాలి, అది నేను చేయాల్సిన పని ఈ కొంచెం గ్యాప్లో. ప్రభు మన బలపరచాలి. చాలా సార్లు అనిపిస్తుంది, ఆల్రెడీ అర్థమైపోతుంది, బాడీ వీక్ అవుతుంది, హెయిర్ గ్రే అవుతుంది, తెల్లపడుతుంది, నడు నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవటం, బీపీ, షుగర్లు అన్నీ కనిపిస్తున్నాయి. ఏమి ఇంకా నీకు అర్థం కావట్లేదా త్వరగా వెళ్ళాలి అని ఇండికేషన్లు వస్తున్నాయని? మరి ఏం చేద్దాం? గట్టిగా ట్రై చేసి బాగా తిని మంచి మందులు వాడి బాగా ఆరోగ్యంగా ఉండి, ఆహా, అది గొప్ప నిరీక్షణ, అది విశ్వాస యొక్క లక్షణం. బాగా తిని భూమి మీద కూర్చుండిపోదాం అనుకోవటం, యేసుక్రీస్తు ప్రభు అదే నేర్పించాడు, భక్తులందరూ అదే నేర్చుకున్నారు, మనం కూడా అదే నేర్చుకుందాం. బాగా తినాలి, బాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఒళ్ళు దాచుకోవాలి. మోసం. 14వ వచనం, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయం అని ఎంచుకొనిచున్నాను. 15, నేను అభివృద్ధి పొందిన తర్వాత కూడా మీరు వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును గ్రంథం వల్ల రాసి మీ చేతిలో పెడతాను, చదువుకోండి అన్నాడు. రాశాడు, పత్రికలు రాసి, 2 పత్రికలు రాసి మన చేతిలో పెట్టాడు, చదువుకో అని. దేవుని భవిష్యత్తు జ్ఞానం 3వ అధ్యాయం ఎట్లా చూస్తామంటే, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం ఎట్లా చూస్తామంటే, ఎట్లా 3వ అధ్యాయంలో 10వ వచనం, అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశాలు మహాద్వారతో గతించిపోను, పంచభూతాల వికటమైన వేంట్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోవును. ఇట్లు ఇవన్నీ లయమైపోవును గనక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు, పంచభూతాలు మహావేండముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, భయపడుచు అని కాదు. అది విచిత్రంగా ఉంటుందో, మొదటి అధ్యాయంలో నేను వెళ్ళాలి త్వరగా అన్నాడు, కాబట్టి నేను వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు మరి నా కుటుంబం, నా సహోదరులు వీళ్ళందరినీ రాపాలి. అది పేతురు యొక్క పరితాపం. మూడో అధ్యాయంలో ఆయన వస్తాడు, ఆయన వస్తే మొత్తం కాలిపోతే మనకున్న ఆస్తులు, అసెట్స్, ల్యాండ్, హౌసెస్, కోట్ల రూపాయల ఆస్తులు. ఈయనకేమో ఇన్ని కోట్ల ఆస్తి, ఆవిడకేమో అన్ని కోట్ల ఆస్తి తగలబడిపోతే నిజంగా మోసం, నిజంగా మోసం. ఆయన వస్తాడు లేదా మనం వెళ్ళాలి, అప్పుడు ఏంటి, దాన్ని బట్టి ఎలా ఉండాలంట మన జీవితం. పద్నాలుగు పదమూడో వచనం, పన్నెండో వచనంలో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండాలి. పద్నాలుగు ప్రియులరా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. వెళ్ళబోయేది పరిశుద్ధ పట్టణంలోకి, వెళ్ళబోయేది పరిశుద్ధ దేవుణ్ణి కలుసుకోవడానికి, వెళ్ళబోయేది పరిశుద్ధులతో యుగ యుగాలు సహవాసం చేయడానికి. మరేం చేయాలి, మనం ఎలాగ చనిపోతాము, భవిష్యత్ జ్ఞానం. దేవుడు చెప్పాడు మనకు అర్థమైపోయింది, ఆయన ఎలాగా వస్తాడు భవిష్యత్ జ్ఞానం మనకు అర్థమైపోయింది, ఏం చేయాలి. ఎలాగే చచ్చిపోతాం కాబట్టి నచ్చినట్టుగా బతికేద్దాం, అది లోకం. చచ్చి ఎక్కడికి వెళ్తామో, మరణం తర్వాత మన భవితి ఏంటో బైబిల్ చెప్పింది కాబట్టి ఇంకా పరిశుద్ధతలోకి, ఇంకా అధికమైన నీతిలోకి, ఇంకా అధికమైన భక్తిలోకి, ఇంకా జాగ్రత్త, ఇంకా జాగ్రత్త, అంత సిద్ధపడుతూ ఉండాలట. అందుకే భవిష్యత్ జ్ఞానం బైబిల్లో రాయబడింది. భవిష్యత్ జ్ఞానం బైబిల్లో రాయబడే భవిష్యత్ జ్ఞానం యొక్క ఉద్దేశం లేకపోతే టార్గెట్ మ్యాన్, నాట్ మనీ, డబ్బు కాదు, మనిషి, మనిషి కోసం. ఈ భవిష్యత్ జ్ఞానం రాయబడింది భూమి మీద స్థిరపడడం కోసం కాదు, పరలోకంలో స్థిరపడడం కొరకు, సిద్ధపడ్డం కొరకు. అర్థం చేసుకుందాం. కాబట్టి దేవుడికి భవిష్యత్ జ్ఞానం ఉంది, దేవుని భవిష్యత్ జ్ఞానంలో మనం ఉన్నాం, మనమే ఉన్నాం దేవుని భవిష్యత్ జ్ఞానంలో. అందుకొరకే దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి యేసయ్యను పంపించాడు, పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. మనకి నిజంగా ఇది అర్థమైతే మన భవిష్యత్తు కొరకు మనం సిద్ధపడుతూ మిగతా వాళ్ళ రేపటం, ఇంకా ఆత్మీయంగా ఎదగటం, అది కనిపించాలి. కాబట్టి పిల్లగా అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మరొక మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు చదివితే ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన యొక్క పరిశుద్ధులు నిర్దోషమే ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరిచాను. ఇది దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక. ఇప్పుడు ఈ ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే. ఏంటి ప్రణాళిక, దేని కొరకు ఈ ప్రణాళిక? అందులో రాయబడ్డ మాట ఆరో వచనం, మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. దేవుడికి దెయ్యానికి ప్రధానమైన వ్యత్యాసం ఇదే. దేవుడు సర్వశక్తిమంతుడు, దెయ్యం కూడా శక్తిమంతుడే. దేవుడు పరిశుద్ధుడు, దెయ్యం పరిశుద్ధుడు కాడు. రైట్ అండ్ రాంగ్. దేవుడు నీతిమంతుడు, హీజ్ రైచియస్. దెయ్యం అన్రైచియస్, రాంగ్. కాబట్టి ఈ జరుగుతున్నది ఇంతకీ రైటా రాగా, దేవుడి నుంచా దెయ్యం నుంచా, పరలోకానికి వెళ్ళడానిక నరకానికి వెళ్ళడానిక, అది మాకు అర్థం కావాలి. ఒళ్ళు మీరు చేసుకొని చెప్పేయచ్చు, నా వాలకం, నా తీరుపెన్ను, నా పద్ధతి, నా ప్రణాళికలు, ఇవన్నీ కూడా నన్ను ఎక్కడలాక్కెళ్తాయి, దేనికి, నా గురి ఏంటి, నా గమ్యం ఏంటి. కానీ దేవుని భవిష్యత్ జ్ఞానం ఎఫ్సి పత్రికలు ఏమని చూస్తున్నామంటే, ముందుగా జగత్తు పునాది వేయబడడానికి ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆ ప్రణాళికలో దేవుడు ఏమనుకున్నాడంటే, మనమందరం పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువును పంపించి ఆయన ద్వారా మనం కడగబడడానికి అవకాశం ఇచ్చాడు. కడగబడ్డ తర్వాత నువ్వు మెయింటైన్ చేయాలి, ఆ పరిశుద్ధతలో నువ్వు కొనసాగాలి, నువ్వు ఇష్టపడాలి. మధ్యలో ఏమైనా తేడాలు జరుగుతా ఉంటే మరలా యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద పడి ఆయన దగ్గర క్షమాపణ పొందాలి. కడగబడ్డ ఏమంటారు, గొర్రె స్వభావం బురద పడితే అసహించుకుంటది, విదిల్చుకుంటది. పంది స్వభావం ఎత్తుక్కుని ఎత్తుక్కుని పోయి బురదలో పడుతుంది. మనం గొర్రెలతో పోల్చబడ్డాం, పందులతో కాదు, పందులతో కాదు. కాబట్టి దేవుని దయా సంకల్పం ఏంటి? 4వ వచనం, 5వ వచనం, అంటే 4 నుంచి 6 కలిసిన మధ్యలో తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే. యేసుక్రీస్తు ద్వారా స్వీకరించడానికి సర్వమతాల సారం ఒకటే కాదు. ఏ దేవుడు నమ్ముకున్నా ఏ మార్గాన్ని ఫాలో అయినా వెళ్ళేది ఆయన దగ్గరికే కాదు, యేసుక్రీస్తు ద్వారా. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు, మనం మన కోసం కాదు ఆయన కోసం. ఇది ఆయన ఫ్యూచర్ ప్లాన్ లో ఉన్న విషయాలండి. ఎలా ఉండాలట, ఎలా ఉండాలట, ఆయన ఆల్రెడీ ఏదైతే ప్లాన్ రాసుకున్నాడు, భవిష్యత్ కొరకు అనుకున్నాడు, చెప్పేశాడు, రాయం చేశాడు, చదువుకో అంటున్నాడు. ఉదయకాలం కూర్చొని చదువుతున్నాం, ఏం చేద్దాం మరి, ఏం చేద్దాం మరి, అలాగే ఉన్నావా, అలాగే ఉన్నావా. మనం పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది, ఆత్మీయ జీవితానికి మంచిది. ఈ భవిష్యత్ జ్ఞానం, దేవుని భవిష్యత్ ఎలా ఉంది, దేవుని ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా ఉంది, దేవుని పర్ఫెక్ట్ ప్లాన్ ఎట్లా ఉంది, దేవుని సాల్వేషన్ ప్లాన్ ఎట్లా ఉంది అని అర్థమైనప్పుడు మనకి దీనివల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్న మాట్లాడే అస్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, అస్యూరెన్స్ ఆఫ్ రక్షణ మీ చేత. మనుషులు రక్షించబడాలి అన్న దేవుని ప్రణాళిక నిజంగా ఎంత గంభీరంగా ఉంటుంది మాట. తిమోతికి రాసిన 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారి ఉండాలని ఇచ్చయించుచున్నాడు. అది దేవుని యొక్క ఇష్టం, ఉద్దేశం, మనుషులందరూ రక్షణ పొందాలి. మనం అందుకోసమే భూమి మీద ఉన్నాం, ఇది ఒక్కటే దేవుడు సంతోషపెట్టేది. కాబట్టి దేవుడు ముందుగా ఎవరెవరు రక్షణ పొందాలనుకున్నాడో వాళ్ళందరి కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. నువ్వు నేను పనిచేయడమే. రోమపత్రిక 8వ అధ్యాయం మనం చూసాం, దేవుడు ఎవరిని ముందుగా ఏర్పరచుకున్నాడు, తన కుమారునితో స్వారూప్యం గలవారిగా పిలిచాడు. ఎవరిని పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చాడో వాడిని తన ఎదుట మహిమపరుస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అల్టిమేట్ గా దేవుని ప్లాన్ అంతా కూడా ఎత్త కాదు హెవెన్. భూమి మీద దేవుడు మనకి ఏదో చేసి ఇక్కడ మనం సెటిల్ చేద్దాం అనుకోవట్లా. యోహాను సువార్త 14 మొదటి వచనం, నేను వెళ్తున్నాను, మీరు కూడా రావాలి, నేను మీకు అక్కడ స్థలాలు సిద్ధపరుస్తాను, మీరు రెడీగా ఉండాలి. ఆ మాటలే ఆయన మనకు నేర్పించాడు, ఆ మాటల ప్రకారంగా మనం జీవించటం ఆత్మీయ జీవితానికి మంచిది. కాబట్టి అస్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, నేను రక్షించబడ్డాను, దేవుడు నన్ను వదలడానికి ఇష్టపడతలేదు, నేను ఆయన్ని పాదాలు వదిలిపెట్టకూడదు. యోహాను సువార్తలో ఆ మాటలు ఎంత గంభీరంగా ఉంటాయో, ఎంత గంభీరంగా, ఎంత భరోసా ఇస్తాయో. యోహాను సువార్త 10వ అధ్యాయం. కాబట్టి ఆయన చేతిలో మనం ఉన్నాం. 10వ అధ్యాయం 28వ వచనం, 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవనిస్తున్నాను, గనుక అవి ఎన్నడూ నశింపవు. ఈ మాట మన శత్రువు బలవంతుడే, వాడు రకరకాలుగా ట్రై చేస్తాడు. మనకు ఇవ్వబడ్డ వాగ్దానం ఏంటంటే ఎవడును వాటిని నా చేతిలో నుండి వాటిని అపహరింపడు అంటున్నాడు. 29, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవడునూ వాటిని అపహరింపలేడు. అబ్బా, ఆయన వెంబడిస్తూ ఉంటే మనం మోసపోం, డైవర్ట్ అవ్వం, ఆగిపోం, నష్టపోం. కాబట్టి ఈ భవిష్యత్తు ప్రణాళిక మనకు అర్థమైంది. ప్రాముఖ్యంగా అది మన రక్షణకు సంబంధించింది, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అన్న విషయాన్ని లేఖనాల్లో చూస్తూ ఉండగా, పిల్లరా, మనం విన్న మాటలు వెలుగులో ఒకటి, మన ప్లాన్స్ ఉన్నాయి, అన్ని భూ సంబంధమైన ప్రణాళికలు, మన ప్లాన్స్ ఉన్నాయి, ఫ్యూచర్ ప్లాన్స్. ఏంది ఫ్యూచర్ ప్లాను? కొడుకు డాక్టర్ అయిపోవాలి, కూతురు డాక్టర్ అయిపోవాలి, మేము ఒక ఇల్లు కట్టేసుకోవాలి, మేము బాగా పైకి వచ్చేయాలి. కొంచెం ఆ ఫ్యూచర్ ప్లాన్ని పొడిగించండి, ఎందుకు, ఉండేది కొంచెం కాలమే కదా. టెంపరీ లైఫ్ లో పర్మనెంట్ ప్లాన్ లో ఇది ఎంత విచిత్రంగా ఉంటుందో. వాడ చిల్లు పడింది, మునిగిపోతున్న వాళ్ళలో కూర్చొని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, మునిగిపోతున్న వాళ్ళలో కూర్చొని ముందు అది స్థిరంగా ఉంటే ఆ తర్వాత ప్లాన్ కదా. అందుకే నిశ్చలమైన రాజ్యం మనకి ఇవ్వబడ్డ వార్త. మన ప్లాన్స్ అన్ని కూడా ఆయన పాదాలు దగ్గర పెడతాం. ఆయన ఫ్యూచర్ ప్లాన్, అద్భుతమైన ప్లాన్. అది 60 సంవత్సరాల ప్లాన్ కాదు, యుగ యుగాల ప్లాన్. ఆ ప్లాన్ లో మనం ఇమిడిపోతాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.